సర్వాధికారైన ప్రభు, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రభువా, మరి 1వ తేదీ నుంచి బైబిల్ స్టడీ వారంలో ఒకరోజు అన్ని సహవాసాల్లో జరగాలన్న ఆశతో కసరత్తు చేస్తూ వచ్చిన ఎస్ఎస్జే ట్రైనింగ్ టీంను బట్టి మీకు వందనాలు. మరుదయాలు పొంగుతూ ఉన్నాయి. నీ బిడ్డలు ఎవరి మీద ఆధారపడకుండా వాక్యాన్ని ధ్యానం చేయాలని, మా ప్రభువా నీ బిడ్డలు వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయాలని మీరు ఉద్దేశించిన ఈ బ్లూ బైబిల్ స్టడీ మెటీరియల్ బట్టి, గైడ్లైన్స్ బట్టి మీకు వందనాలు. రేపు మధ్యాహ్నం అన్ని స్త్రీల సహవాసాల్లోను, రేపు సాయంత్రం అన్ని జిల్లాల సహవాసాల్లోను, డిపార్ట్మెంట్ సహవాసాల్లోను అర్థవంతంగా జరగడానికి మీరు సహాయం చేయండి. మా ప్రభు, దీని తర్వాత మేము సహవాసాల్లో అందరూ మాట్లాడగలగటం, అందరూ వాక్యాన్ని పంచుకోగలగటం, అందరూ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఎవరు వెళ్లకుండా, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఎవరు వెళ్లకుండా ఉంటారని ప్రభు మీరు ఉద్దేశించారని కూడా నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా బైబిల్ స్టడీ చేయడానికి ముందుకు వచ్చిన కృపా బెనర్జీ, సుశీల టీచర్, కానిషేరు శామ్యుయల్, కానిషేరు ఇమ్మానుయేల్, ఎస్ఐ నీల్మ, కానిషేర్ సురేష్, హెడ్ కానిషేర్ శ్రీకాంత్, హెడ్ కానిషేర్ సుధాకర్, 8 మంది టీమ్ ను మీరు బలపరచండి, నన్ను బలపరచండి, మా అందరికి దీవెనకరంగా మార్చండి. ఈ ఉదయకాలం మమ్మల్ని ఆరాధనకు నడిపిస్తున్న తెలంగాణ అగ్రికల్చర్ సహవాసాన్ని బలపరచండి. మధ్యాహ్నం 2011 బ్యాచ్ స్త్రీల సహవాస ప్రతిష్ట ఆరాధనలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. రాత్రి ప్రారంభించబడ్డ ఆ ఏపీ సచివాలయ సహవాసాన్ని మీరు బలపరచండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను లెక్చర్ మోడ్ లో పెడుతున్నాను. 8 మందిని అన్మ్యూట్ చేయను. మతి సువార్త మొదటి అధ్యాయము మనం 1 నుంచి 17 వచనాలు వంశావళి ఉంటాయి కాబట్టి దాన్ని మనం స్టడీ చేయట్లేదు. 18వ వచనం నుంచి స్టడీ ప్రారంభించాం. 18వ వచనం మీద ఆ కృప నీకు ఎంత అర్థమైందో మాట్లాడుతుంది.
యేసు ప్రభు వారి జననం విధానం ఎట్లా అంటే, ఆయన తల్లి అయిన మరియా అప్పటికి యోసేపు గారికి ప్రదానం చేయబడ్డారు. వారిద్దరు ఇంకా ఏకం అవ్వలేదు. ఏకం అవ్వక ముందే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతిగా ఉండేను అని అర్థమైంది. థ్యాంక్ యూ.
19వ వచనం సుశీల టీచర్ గారు, మీ చదివిన వాక్యం మీకు ఎట్లా అర్థమైంది?
ఆమె గర్భవతి అయిన తెలుసుకున్న తర్వాత యోసేపు ఆమెను అవమానించద్దు అనే ఉద్దేశంతో, అంటే బయట ఆమెను బయట నలుగురు ముందు అవమానించద్దు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలని తన మనసులో అనుకుంటా ఉంటాడు. తన మనసులో అనుకుని అనుకుంటా ఉంటాడు అన్నట్టు, వదిలేద్దాం ఏమను.
20వ వచనం శాంతియ,
అంటే పైన జరిగిన సంగతుల గురించి ఆలోచిస్తా భయపడతా ఉన్నప్పుడు ప్రభు దోత వచ్చి కళ్ళు ప్రత్యక్షమై అతన్ని చెప్పి, నువ్వు భయపడద్దు, మరి గర్భవతి అయింది, కేవలం పరిశుద్ధాత్మ వల్ల కలిగింది అనేసి
చెప్పి. 21వ వచనం ఇమ్మానుయేల్.
సార్, ఆ గర్భం ధరించి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిన తర్వాత ఆమె ఒక కుమారుడి కనునని, ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఎవరైతే కుమారుడిగా కుమారుని కంటుందో ఆ కుమారుడే ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడని, కనుక రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టదు అని చెప్పింది.
22వ వచనం
నీలిమ. సో యేసు అనే పేరు పెడతారు. ఆ పేరు పెట్టినప్పుడు ఆ తర్వాత ఆ కింద కన్యక గర్భవతి కుమారుని కదను ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టిద్దరు. ఇది యాక్చువల్ గా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే యెషయా ప్రవచనం నెరవేర్చుకుంద కనపడుతుందన్న 7వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. సో ఈ పేరు అనేది డివైన్ నేమ్ గా తీసుకొచ్చాము అన్నమాట.
23వ వచనం సురేష్.
సార్ వందనా సార్. సార్ 23వ వచనం, అని ప్రభువు తన ప్రవక్త ద్వారా మాట పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను అనే మాటను బట్టి నేను అలా అర్థం చేసుకున్నాను అంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు తన ప్రవక్తల ద్వారా తన ఆత్మశక్తి ద్వారా రాయించుకున్నాడు అనే విషయం అర్థమవుతా ఉంది. అలాగే ఇమానుయేల్ అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అనే విషయం కూడా డైరెక్ట్ గానే ఆ మాట యొక్క అర్థం మనకి ఇమానుయేల్ అనే పదానికి అర్థం దేవుడు మనకు తోడు అనే విషయం కూడా అర్థం అవుతా ఉంది సార్.
24వ వచనం శ్రీకాంత్.
ధన్యవాదాలు సార్. ఏసేపు నిద్ర మేల్కొన్నారు సార్. ఆయనకి స్వప్నంలో ప్రత్యక్షమైన దేవుని దూత చెప్పిన మాటలకు విధేయత చూపించినట్లుగా అర్థమవుతుంది సార్. వెంటనే ప్రభు దూత ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్య అయిన మరియను చేర్చుకున్నట్లు కనిపిస్తుంది సార్. అతనికున్న అనుమానానికి దేవుని మాట విన్న వెంటనే దాన్ని తీసివేసినట్లుగా కనిపిస్తుంది సార్. వందనాలు.
25వ వచనం సుధా.
సార్ వందనాలు సార్. 25వ వచనం ప్రకారంగా యోసేపు గారు ఆమెను ఎరుగుకుండానంటే ఎటువంటి అసభ్యకరంగా గాని ఎటువంటి రిలేషన్ లేకుండా పవిత్రంగా ఉన్నారు. 21వ వచనంలో ఏదైతే దూత కట్నమందు తెలియపరిచిన పేరుని నామకరణాన్ని కుమారునికి డెలివరీ అయిన తర్వాత పెట్టారని తెలుసు.
ఓకే, 8 మంది వాళ్ళు చదివిన వాక్యం వాళ్ళకి ఎట్లా అర్థమైందో మాట్లాడారు. అంత ఇందులో డిస్కస్ చేసేది ఏమీ లేదు. అయినా సరే మీరేమైనా ఆ వాక్యాన్ని వివరించాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన వివరణ కాకుండా ఇంకా బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగినా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన వివరణ మీకు ఏమైనా అభ్యంతరాలున్నా మిగతా వాళ్ళు మాట్లాడచ్చు. ఈ టీమ్ సభ్యుల్లో మీ వచనాలు మీరు వివరించారు, మీ వచనాలే కాకుండా మిగతా వాళ్ళు చదివిన వచనాల మీద అభ్యంతరాలు ఉన్నా మాట్లాడచ్చు, బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలనా మీరు మాట్లాడచ్చు.
సార్ వందనాలు సార్. 21వ వచనంలో ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనేను యేసు దగ్గర పుట్టినోట్ ఉంది సార్. యేసు అను శ్రద్ధములకు రక్షకుడు అని అర్థము. ఆ మాట నేను మెన్షన్ చేయలేకపోయినా చేస్తాను.
21వ వచనంలో యేసు అన్న పేరు పుట్టినోట్ల అర్థం రక్షకుడు అన్నాన్ని బయట అసలు మిస్ అయ్యో మళ్ళా జ్ఞాపకం చేసి. ఓకే, మాట్లాడతారా మిగతా వాళ్ళు ఏమైనా? ఒకవేళ ఏమీ లేదు బెటర్ గా అంతా కూడా ప్లెయిన్ టెక్స్ట్ బాగానే మాట్లాడారనుకుంటే మౌనంగా ఉండండి, కావాలని మాట్లాడొద్దు. లేదు బెటర్ గా ఉంటదంటే మాట్లాడండి, నెక్స్ట్ వెళ్ళిపోదాం.
వందనాలు సార్.
శ్రీకాంత్.
18లో 18వ వచనంలో యేసుక్రీస్తు జననాన్ని చాలా స్పష్టంగా దేవుడు తన ప్రణాళికను బట్టి వివరించినట్లు కనిపిస్తుంది సార్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఎవరో అనే అడిగిన ప్రశ్నకి ఇక్కడ చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. భూ సంబంధంగా మరియా యేసేపుతో ప్రదానం చేయబడింది కాబట్టి ప్రదానం చేసిన వెంటనే వారిద్దరు భార్యాభర్తలుగా పరిగణించబడతారు కాబట్టి భూ సంబంధంగా యేసేపు తండ్రిగా కనిపిస్తున్నాడు సార్. వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది కాబట్టి సాక్షాత్తు ఆయన దైవ కుమారుడిగా కనిపిస్తున్నాడు సార్. వందనాలు. ఈ వచనం చక్కగా ఆ ప్రశ్నకి సమాధానం కనిపిస్తుందని భావిస్తున్నాడు సార్.
18వ వచనంలో యేసయ్య దేవుడు ఆయన జననాన్ని బట్టి దేవుడు అన్నదాన్ని చూడగలుగుతున్నావు అంటాడు. బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? రైట్, ఇంకా మాట్లాడడానికి ఇక్కడ ఏమో లేకపోతే ప్రశ్న తీసుకుందాం. ఈ 8 వచనాల్లో 18 నుంచి 25 వచనాల్లో మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు మాట్లాడచ్చు, దానికి పక్క వాళ్ళు సమాధానం చెప్తారు.
తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించను అంటున్నాను సార్. అక్కడ తన ప్రజలంటే ఎవరు తీసుకున్నావు?
ఓకే, 21వ వచనంలో తన ప్రజలు అనే మాట ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా తీసుకోవాలి అని అడుగుతున్నాడు శామ్యుయేల్. గ్రూప్ సభ్యులు ఏమైనా సమాధానం చెప్తారా? కృపానా మాట్లాడేది? శ్రీకాంత్ మాట్లాడు, కృప కూడా మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడండి. ఒకరితో ఒకరు మాట్లాడండి, ఇద్దరు
మాట్లాడండి. తన ప్రజలు అంటే ఇశ్రాయేలీలని అనుకుంటున్నా, ఎందుకంటే ఏసై దగ్గరికి కానాన స్త్రీ వచ్చినప్పుడు నా బల్ల మీద రొట్టెలు పంటి అంటారు కదా, నేను ఇశ్రాయేల్ దగ్గరికి పంపించబడ్డాను, నన్ను అందరి దగ్గరికి పంపించబడలేదని కోట్ చేస్తారు. ఆ తర్వాత తన శిష్యులను కూడా పంపించేటప్పుడు ముందు మీరు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. నేను అనుకోవటం ప్రస్తుతానికి అయితే ఇక్కడ చెప్పటం ఇశ్రాయేల్కి అని, తర్వాత ఆయన మరణించి పునరుద్ధరణే లేచాక అప్పుడు సర్వ సృష్టికి వెళ్ళమని చెప్తారు కదా, ఇక్కడ తన ప్రజలు అంటే ఇశ్రాయేలీలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఓకే, తన ప్రజలు అంటే కృప ఇశ్రాయేలీలు అని కోట్ చేస్తా ఉంది. శ్రీకాంత్ మీరు మాట్లాడతావా?
ఎస్ సార్. తన్ని ఎందరు అంగీకరించారో వారందరినీ గురించి, రక్షించబడిన వారందరి గురించి మాట్లాడతారు.
ఆ కృప ఇక్కడే మత్తయి సువార్తలోనే 10వ అధ్యాయాన్ని కోట్ చేసింది అనుకుంటాను. 10వ అధ్యాయంలో కనాన స్త్రీ సందర్భం
15
రిఫరెన్స్ ఎంత?
అదిలో వచ్చి నశించిన ఇస్రాయేలీయులకి గొర్రెలకి అంటారు, 17లో వచ్చి కనాన స్త్రీ.
పదిహేనవ అధ్యాయంలో కనాన స్త్రీ సందర్భాన్ని కోట్ చేసింది కాబట్టి అక్కడ ఆయన అన్ని జనుల కోసం కాకుండా 24 ఆయన ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని 15, 20, 24 అంటే మీరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని కోట్ చేయగడం అన్నది క్లారిటీ ఇస్తుంది. మీ అభిప్రాయాలుగా కాక మీ సమాధానాలుగా ఇస్తున్నప్పుడు వాక్యాన్ని కోట్ చేస్తే బెటర్ గా ఉంటుంది. 10లోను 15లో కూడా ఇస్రాయేల్ వద్దకు ఆయన వచ్చినట్టుగా రాయబడింది. కృప దాని అంటుంది. శ్రీకాంత్ నువ్వు మాట్లాడు
సార్. వందనాలు సార్. ఇక్కడ అల్టిమేట్ గా జరగవలసిన దాని గురించి మాట్లాడు, అంటే మీరు మాట్లాడుతుంది స్టెప్స్ గా జరిగిన విషయాల గురించి మనం డిస్కస్ చేయొచ్చు, కానీ అల్టిమేట్ గా జరిగే విషయం గురించి, ఆయన పుట్టడం వల్ల జరిగే విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 మాట్లాడినట్టుగా తనను ఎందరు అంగీకరించారో వారందరు కూడా ఆయన రక్షిస్తారు అన్నట్లుగా ఈ మాట అర్థమవుతుంది సార్. వందనాలు.
బాగుంది. శ్రీకాంత్ ఏమంటాడు అంటే 21వ వచనం 20 ఇస్రాయేల్కి మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు 10వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఇస్రాయేల్ వద్దకే వచ్చినట్టుగా ఉన్న 28వ అధ్యాయంలో అయితే ఆయన సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. రక్షణ అందరికీ ఆయన అనుగ్రహించాడు కాబట్టి అందరిని ఉద్దేశించి అన్న మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇస్రాయేల్ ను ఉద్దేశించి తీసుకోవచ్చు, అందరిని ఉద్దేశించి కూడా తీసుకోవచ్చు. రెండు విషయాలు గ్రూప్ సభ్యులు మాట్లాడుతున్నారు. శామ్యుయేల్ నీకేమైనా క్లారిటీ వచ్చినట్ట?
క్లారిటీ వచ్చింది సార్. నేను క్వశ్చన్ రైజ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ లో కూడా కొంతమంది కొంతమందికి అన్నట్లుగా అని వాదన జరుగుతూ ఉంటాయి. ఆ ఉద్దేశంతో నేను రైజ్ చేశాను సార్. ఎవరు వచ్చింది సార్? థ్యాంక్ యూ.
ఓకే, నువ్వు సాటిస్ఫై అయ్యావు. ఈవెన్ మనం రెండవ అధ్యాయము మనం మొదటి అధ్యాయం చదువుతున్నాం, రెండవ అధ్యాయం ఐదో వచనంలో ఆయన పుట్టుకు కొరకు రాయబడ్డ ప్రవచనంలో నాలుగో లైన్, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడింది అక్కడ. ఆ కింద మన రెండవ అధ్యాయం ఐదో వచనంలో మీకా గ్రంథం యొక్క ప్రవచనాలు చదివితే అక్కడ కూడా ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి. సామ్యుల ఆలోచన బాగుంది, ఇది ఇశ్రాయేలీలకు మాత్రమే యూదులకు మాత్రమే అన్నట్టుగా తీసుకుంటున్నారు. అవి ఉన్నాయి కానీ అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో యేసు అందరికీ ప్రభు కాబట్టి అందరికీ రక్షకుడు. ఆయన ఇనీషియల్ గా ఆయన ఇశ్రాయేల్ మధ్యన కనిపించాడు, తర్వాత అందరికి ప్రభువుగా పునరుద్ధానం తర్వాత మాట్లాడుతున్నాడు. బాగుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ? ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడిగితే మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ప్రశ్న లేకపోతే ముందుకెళ్ళిపోతాం. మాట్లాడమని పిలిచేది మాట్లాడు.
యోసేపు నీతి మంతుడు అంటున్నారు కదా, ఏ బేసిస్ లో ఆయన నీతి మంతుడు అనేసి ఒకసారి తెలుసుకుందాం.
యోసేపు నీతి మంతుడే అన్న మాట రాయబడింది, ఎట్లా అర్థం చేసుకోవాలి నీతి మంతుడు అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. ఏ బేస్ మీద నీతి మంతుడు అయ్యాడని కూడా అడుగుతున్నాడు. నీ వాయిస్ డ్రాప్ అవుతుంది సామ్య. రైట్, టీమ్ సభ్యులు ఏమైనా మాట్లాడతారా సామ్యల ప్రశ్నకు? టీమ్ సభ్యులు ఏమైనా మాట్లాడతారా సామ్యల ప్రశ్న మీద?
సార్ వందనాలు సార్.
సురేష్ వందనాలు
సార్. ఇక్కడ నీతి మంతుడు అన్నప్పుడు అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించేవాడు, దేవుని వాక్య విషయంలో యథార్థ భక్తి భావంతో ఉండేవాడు అని ఇక్కడ స్టడీ బైబుల్ చదివాను సార్.
మరలా నీతి మంతుడు అంటే
సార్, నీతి మంతుడు అంటే నిష్పక్షపాతంగా ప్రవర్తించేవాడు, అలాగే దేవుని పట్ల దేవుని వాక్య విషయంలో యథార్థంగా భక్తి భావంతో ఉండేవాడు అనే విషయం చదివాను.
ఓకే, స్టడీ బైబిల్లో కోట్ చేస్తా ఉన్నాడు. సామ్యూయేలు అన్మ్యూట్ చేయమా, మెసేజ్ పెడుతున్నారు తన లెఫ్ట్ అంటున్నాడు. ఇక్కడ 19వ వచనంలో ఈ సజీవ వాహినిలో ఇలా ఇచ్చారు, న్యాయవంతుడు నిష్పక్షపాతంగా ఇతరుల పట్ల నిష్పక్షపాతంగా ప్రవర్తించేవాడు, రెండవ మాట దేవుని పట్ల దేవుని వాక్యం విషయంలో యథార్థంగా భక్తితో ఉండేవాడు. ఈ రెండు మాటలు మనుషుల మధ్య మనుషులతో బాగుంటాడు, దేవుని ముందు భయభక్తులతో ఉంటాడు అని మాట్లాడారు. ఓకే, ఇంకేమన్నా మాట్లాడతారా కామెంటరీలో? నిర్మల
అన్నా అన్నా, యాక్చువల్ గా ఈయన యూదుడు కదన్నా, వీళ్ళు ధర్మశాస్త్రం పట్ల ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోవటానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. అయితే ఈయన నీతి పరిసరాల నీతి, సద్దుకేల నీతి అలాంటి నీతి కాకుండా దేవుడే ఈయన గురించి సాక్ష్యం ఇస్తున్నదంటే ఆయన ఇంటిగ్రిటీ అదే విధంగా చాలా బాగుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నా. అందుకే నీతిమంతుడుగా ఉన్నాడు అనేది
రైట్. జనరల్ గా ఏమంటామంటే యోసేపు చక్కగా తను కోట్ చేసిన మాట ప్రకారం, ఈవెన్ సామ్యూయేలు అడిగిన ప్రశ్న ప్రకారంగా ఏ బేస్ మీద నీతి మంతుడు అంటే వాళ్ళకున్నది దేవుని వాక్ ధర్మశాస్త్రం. సో ధర్మశాస్త్రం
ప్రకారంగా అవి పాటిస్తూ దాని ప్రకారంగా ఉంటే నీతి మంత్రుడిగానే సమాజం పరిగణించబడుతుంది. ఇక్కడ దేవుడు పరిగణించాడు, నీతి మంత్రుడు అన్నాడు, ధర్మశాస్త్ర ప్రకారంగానే మనం తీసుకోవచ్చు. తర్వాత ఏమంటారంటే రైట్ చేస్ అని అంటారు. నీతి మంత్రుడు అంటే రైట్ చేస్. రైట్ చేస్ అని ఏమంటారంటే రైట్ చేసేవాడు, రాంగ్ చేయని వాడు, రైట్ గా ఉండేవాడు అని తీసుకోవచ్చు. నీకేమైనా
చక్కగా కోట్ చేశారు సార్. నేను ఒకటి యాడ్ చేస్తాను, అదే జనరేషన్ లో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ సార్ నేను మాట్లాడుతున్నాను. లూకాస్ వార్త 1:6 ఆ మాట కూడా చదివేస్తాను సార్. చదవచ్చా సార్?
చదువు.
1, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను, న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకునిచ్చు దేవుని దృష్టికి నీతి మంతులయ్యుండిరి. అంటే అక్కడ 2 కోట్ చేశారు సార్, ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు, న్యాయ విధులు ధర్మశాస్త్రంలో ఇచ్చింది. సో వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళని నీతి మంతులు అంటున్నారు. ఆ బేసిస్ లోనే దేవుడు యోసేపు కూడా నీతి మంతులు అదే కోట్
చేశారు. మొదటి అధ్యాయము
6
మొదటి అధ్యాయం 6 వచనంలో ఎలిజబెత్ జకరియల కొరకు కూడా అక్కడ రాయబడిన మాట, ప్రభు యొక్క న్యాయ విధులు ఆజ్ఞలు, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు న్యాయ విధులు చెప్పున నిరపరాధులు నడుచుకుంటు. మనం అదే మాట్లాడాం చక్కగా లూకా సువార్త మొదటి అధ్యాయం 6 నుంచి కూడా సామ్యుయేలు వాక్యాన్ని కోట్ చేసి మాట్లాడాడు. రైట్, థ్యాంక్ యూ. ఏమిటంటే నీకు సమాధానం ఉన్నప్పుడు నువ్వు ప్రశ్న అడిగి అందరూ మాట్లాడి నువ్వు సమాధానం చెప్పి అంత టైం ఇవ్వలేము కాబట్టి నేను ఇలా అనుకున్నాను, దానికి నాకు ఇట్లా అనిపించింది అని నువ్వే ఆన్సర్ చెప్పేస్తే టైం సేవ్ అవుతుంది. చాలా డిస్కషన్ ఉంది కాబట్టి నీకు ఆల్రెడీ ఉన్న బెటర్ ఆన్సర్ని గ్రూప్ లోంచి రాబడదాం అనుకునేంత టైం స్పెండ్ చేయలేము. ఆ బెటర్ సమాధానాన్ని నువ్వే ప్రశ్నించి నువ్వే సమాధానం చెప్పొచ్చు. అంతకు మించి ఇంకేమన్నా ఉంటే మాట్లాడతారు, లేకపోతే నెక్స్ట్కి వెళ్ళిపోతాం, టైం సేవ్ అవుతుంది. తర్వాత నేను మాట్లాడొచ్చాను మెసేజ్ పెట్టారు, మాట్లాడడానికి లేదండి, మీరు మ్యూట్ లోనే ఉంటారు, మెసేజ్ వరకు పెట్టచ్చు. శ్రీకాకుళం నుంచి శేఖర్ హెడ్ కానిస్టేబుల్ తాను ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ మతీ సువార్త మొదటి అధ్యాయంలోనేమో దూత ఆయనకి యేసు అని పేరు పెడతావు అని ఉంది. అయితే అక్కడ యెషయా గ్రంథం 7:14 ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని ఉంది. రెండు కాంట్రడిక్ట్ కావా, ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ టీం సభ్యులు ఏమైనా మాట్లాడతారా?
వందనాలు సార్. హెబ్రీలో ఇమ్మానుయేలు, గ్రీకులో యేసుక్రీస్తు, రెండు అర్థం ఒకే సార్. అంటే భాష చేంజ్ అయింది కాబట్టి దాని అర్థం ఒకే లేసి బైబిల్ పండితులు నిన్నాను
సార్. ఏ పండితుడు చెప్పాడు అట్లాగా చెబితే ఒకసారి చూస్తే బాగుంటారు. నాకెందుకు తేడా అనిపించింది నువ్వు చెప్పింది, ఒకసారి చూడు. ఆయన ఏమంటాడంటే ఇమ్మానుయేలు అన్నదేమో హీబ్రూ వర్డ్, యేసు అన్నవాడేమో గ్రీక్ వర్డ్ అని అంటున్నాడు. మేబీ టీం సభ్యులు మిగతా వాళ్ళు మాట్లాడచ్చు. జనరల్ గా మనకు వచ్చే ప్రశ్న అండి ఇది. ఇప్పుడు అక్కడేమో ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని 22 యెషయా గ్రంథం 7:14 కోట్ చేశారు. తీరా చూస్తే ఇమ్మానుయేలు పేరు పెట్టకుండానేమో యేసు అని పేరు పెట్టారు. ఒక పేరేమో ప్రవచనంలో ఉంది, మరొక పేరు పెట్టారు. అదేంటి రెండు పేర్లు వచ్చాయి అన్నదే వచ్చే ప్రశ్న. మీకెందుకు ఆ ప్రశ్న రావట్లేదో గానీ శేఖర్ అడుగుతున్నట్టు చెప్పండి. అట్లాగే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకున్న సభ్యులు టీం సభ్యులే కాకుండా మిగతా వాళ్ళనుకుంటే చాట్ బాక్స్ లో మీరు చాట్ చేయొచ్చు.
సార్ వందనాలు సార్.
సురేష్ వందనాలు
సార్. 25వ వచనం చూస్తే దేవదత్త చెప్పినట్లుగా యేసు అని పేరే వాళ్ళు పెట్టారు సార్. కానీ ఇక్కడ ప్రవక్త అయిన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇమానుయేలు అనే పేరు కూడా ఆయనకు వస్తుంది. అంటే ఇది యేసు అని పేరే పెట్టారు కానీ ఆయనకి ఇమానుయేలు అనే పేరు కూడా ఉంటుంది. అట్లాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇంకా అనేకమైన పేర్లు ఉంటాయి సార్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇవన్నీ కూడా ఆయన నామకరణాలకి మరొక నామకరణాలు అన్నట్టు నాకు అర్థమవుతుంది.
చాలా చక్కగా తను 7వ అధ్యాయం 14లో యెషయా గ్రంథం 7:14లో ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అనుకుంటే 9వ అధ్యాయంలో ఇమ్మానుయేలు అని మాత్రమే పెట్టాలి కాదు, ఆయన చేసే కార్యాలు బట్టి ఆశ్చర్యకరుడు 9:6లో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్తే గతిపతి అని పేరు పెట్టబడును. ఈ పేర్లు ఎక్కడ పెట్టబడ్డాడు కనబడవు, ఈ పేర్లు ఎక్కడ కనబడు, ఇమానుయేల్ పేరు కనబడదు, ఈ పేర్లు ఎక్కడ కనబడవు. కానీ ఈ పేర్లతో ఈ పేర్ల యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు అని చూస్తాం. అట్లాగే ఇమానుయేలు అన్న పేరుకు అర్థం ఒకటి రాయబడింది, దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అన్న మాట యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఎక్కడ నెరవేరింది? ఎక్కడైనా యేసయ్యకు ఇమానుయేల్ పేరు గాని యేసయ్యకు యేసయ్య దగ్గర దేవుడు మనకు తోడని గాని ఎక్కడైనా ప్రస్తావన జరిగిందా? ఒకవేళ ఆ పేరు పెట్టలేదు కానీ అట్లా అది నెరవేర్పు ఏమైనా ఎక్కడైనా చూడగలమా? అది కూడా టీం సభ్యులు మాట్లాడచ్చు.
సార్ వందనాలు సార్.
సురేష్
సార్, మార్తా మరియా విషయంలో కూడా అక్కడ లాజర్ చనిపోయినప్పుడు నీవు మాతో ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అన్నట్లుగా అన్నప్పుడు వచ్చి తర్వాత ఆయన లాజర్ ను లేపిన విధానం బట్టి కూడా మనకి ఆ సాదృశ్యం అర్థం అవుతుంది సార్, దేవుడు మనకు తోడు అనే విషయం. వందనాలు సార్.
లాజర్ లేవనెత్తాడు కాబట్టి దేవుడు మనకు తోడని అర్థమవుతుంది. అక్కడ ఏమన్నా అలా రాయబడిందా ఏంటి?
సార్ నీవు మాతో ఉంటే జరిగేది కాదు అన్నట్టు, అంటే మాకు తోడుగా ఉంటే నువ్వు ఈ విషయం.
ఓకే ఓకే, బాగానే ఉంది. ఇంకేమన్నా ఉంటే మాట్లాడచ్చు.
మత్తయి సువార్త 28:20 సార్.
మత్తయి సువార్త 28:20లో ఆ పేరు ప్రస్తావన, మత్తయి సువార్త 28:20 సామ్యుయేల్ కోట్ చేస్తున్నాడు, అక్కడ ఉంది, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను, దేవుడు మనకు తోడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు తానే మాట్లాడుతున్నాడు, నేను మీతో కూడా సదాకాలము ఉన్నానని వారితో చెప్పాను. అక్కడ ఇమానుయేలుగా యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్నాం. బాగుంది, చక్క కోట్ చేయగలుగుతున్నారు. ఐ హోప్ శేఖర్కి సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. మన ముందు కొనసాగుదాం, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. శేఖర్ ఓకే అన్నాడు, సాటిస్ఫై అయ్యాడు, చాలా సంతోషం
సార్. వందనాలు సార్.
మాట్లాడు సురేష్
సార్. 20వ వచనం నుంచి ఇందాక శామ్యుయేలు బ్రదర్ ఏమన్నారంటే కళ అనే మాటను పదాన్ని ఉపయోగించాడు సార్. వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఆయన ఏసేపు నీతిమంతుడై ఉండి ఆవిడ్ని అవమానపరచడం వల్ల రహస్యం విన్నాడాలనే ఆలోచన చేస్తూ ఉండగా ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై, అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈయన మెలకుగా ఉన్నప్పుడు ప్రభు దూత మాట్లాడింది కాబట్టి అది స్వప్నంగా, అంటే కళకు స్వప్నంకి చిన్న డిఫరెన్స్ ఉంది. కళ అనేది మనం నిద్రపోతున్నప్పుడు వచ్చేది, ఈ స్వప్నం అనేది మనం దేవుని ప్రార్థించడమో లేదా మెలకుగా ఉన్నప్పుడు మనకు దేవుడు ప్రత్యక్షత అనేది స్వప్నంగా నేను అర్థం చేసుకుంటా ఉన్నాను.
సురేష్ ఎందుకు మిస్ అయ్యాడు నాకు అనిపించింది, మేబీ సురేష్ రైట్ కావచ్చు.
24లో నిద్ర మేల్కొని అని ఉంటుంది సార్.
ఆయన మెలకువలే. జనరల్ గా నువ్వు మాట్లాడే మాట ఏంటంటే దర్శనము కళ, విజన్ అండ్ డ్రీమ్. స్వప్నం అంటే డ్రీమే, స్వప్నం అంటే కళే, నిద్రపోతే వచ్చేదే. యోసేపు కళలోనే కనబడ్డాడు. అయితే దర్శనం అన్నది మెలకువగా ఉన్నప్పుడు కలుగుతుంది, యోసేపుకు మాత్రం కళలోనే. అక్కడ శ్రీకాంత్ చక్కగా కోట్ చేస్తా ఉన్నాడు, అతను నిద్ర మేల్కొని అని రాయబడింది, నిద్ర మేల్కొని అన్న మాట రాయబడింది. కాబట్టి ఆయన నిద్రలోనే వచ్చింది, అది దర్శనానికి సంబంధించాల్సి మాట్లాడాల్సిన మాట నువ్వు దీంతో మాట్లాడుతున్నావు, సరిపోద్ది. ఇంకేమన్నా మాట్లాడతారా? మీకెందుకో ఈ ట్రైనింగ్ వాళ్ళకి ప్రశ్నలు లేనట్టున్నాయి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన ప్రశ్నలు, కొంత డిస్కస్ చేయాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. కృప మాట్లాడతావా
అన్న? ఒక్క డౌట్ అన్న, జీనియాలజీ మీద. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోనేమో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెనని యోసేపు వాళ్ళ ఫాదర్ యాకోబు అని కూట్ చేశారు. లూకా సువార్త మూడో అధ్యాయంకి వచ్చేసరికి ఏమో యోసేపు వాళ్ళ ఫాదర్ హేలీకి అని కూట్ చేశారు. నాకు ఇది కన్ఫ్యూజన్ గా ఉందన్న.
నువ్వు కన్ఫ్యూజన్ లో ఉంటే ఉంది కానీ అది మన పోర్షన్ లో లేదుగా.
లేదన్నా,
పోర్షన్ లో లేని తీసుకోలేదు, దీనికే టైం సరిపోదు. చాట్ బాక్స్ లో శ్రీశైలం సహవాసం నుంచి మహేష్ అడుగుతాడు ఏమనంటే, యేసుప్రభు ఒకడే నీతిమంతుడు తప్ప ఇంకెవరు లేరు కదా, యేసేపు ఎట్లా నీతిమంతుడు అయ్యాడని. బాగుంది, మీరు అడిగే ప్రశ్న సిల్లీగా ఉన్నాయి. మన ఇప్పటికే ఆల్రెడీ లూకాసు వార్త మొదటి అధ్యాయం ఆరో వచనంలో ఎలిజబెత్ జకరియాలు దేవుని దృష్టికి నీతిమంతుడు అని చూపించారు. చూపించిన తర్వాత కూడా మీరు మరలా అడిగితే ఏమని అర్థం చేసుకోవాలి? మీరు లూకా 1:6 చదవండి. ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులుగా ఆనాడు ఉన్నారు. విశ్వాసం ద్వారా నీతిమంతులు, అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులు. రైట్, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయి? నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీకెందుకో త్వరగా అడుగుతారని చూశాను కానీ టైం అయిపోతుంది కానీ నేనే అడుగుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18 వచనంలో పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవటం ఎలా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉన్న వచనం. అపార్థం చేసుకుంటున్నారు, తప్పుగా కూడా వ్యాఖ్యానించే వాళ్ళు ఉన్నారు. దీన్ని మీరేమైనా మాట్లాడితే బాగుంటుంది అని.
పడుకున్న గుణ లక్షణాలు ఆయన సర్వవ్యాప్తి అయినా సర్వాధికారి సర్వవ్యాప్తి.
పరిశుద్ధాత్మ దేవుడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. అయితే కొంచెం మీరు వేరేగా అనుకోకండి, బైబిల్ స్టడీ కాబట్టి. గతంలో హైందవ పురాణాలు చదివినప్పుడు కర్ణుడు పుట్టుక కోసం ఎట్లా మాట్లాడతారు, కుంతీదేవి సూర్యుని చూసుకుని ఎంత అందంగా ఉన్నాడంటే సూర్యుడు వచ్చేశాడట, సూర్యుడికి కుంతీదేవికి ఆయన పుట్టాడట. ఇదేదో అట్లాగే అనిపించట్లేదా మీకు?
అనిపిస్తా
అనిపిస్తే మాట్లాడదు, కొంచెం కొంచెం మాట్లాడి అర్థమవుతుంది. దీన్ని అలా తీసుకోవచ్చా, అలా తీసుకోకూడదా, అలా అనుకుంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుకు తండ్రి అవుతాడా, అలా అనుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని?
సార్ అలా తీసుకోకూడదు సార్. అలా తీసుకుంటే చాలా మంది దేవునికి ప్రార్థిస్తారు, చాలా మంది కూడా అదే పేరు పెట్టుకుంటారు సార్, పరిశుద్ధాత్మ వాళ్ళు పుట్టాడు అన్నట్లుగా. కాబట్టి అలా తీసుకోకూడదు సార్, ఆ పురాణం చెప్పినట్టు అలా తీసుకోకూడదు సార్.
మరి ఎలా తీసుకోవాలి?
ఇది ఒక ప్రత్యేకమైన కార్యం, ఆ ప్రవక్తల యొక్క లేఖనాలు నెరవేర్పిన నిమిత్తం ఆయన మరియను మాత్రమే ఎన్నుకున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఓకే, ఇంకేమైనా మాట్లాడతారా? చాలా చక్కగా రవీంద్ర జొనాథన్ తను మాట్లాడుతున్న మెసేజ్ చాలా బాగుంది. ఏమన్నా అంటే హీఈస్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త. సృష్టికర్త కాబట్టి మరియను సృష్టించింది ఆయనే, యేసేపును సృష్టించింది ఆయనే, మరియ గర్భమును యేసు ప్రభును కూడా సృష్టించాడు. క్రియేటర్ తప్ప ఆయన ఏదో పురుషుడిగా మరియను స్త్రీగా వాళ్ళిద్దరికి పుట్టినట్టుగా తీసుకోవడానికి ఆయన మానవుడిగా ఆమె దగ్గరికి వచ్చినట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. సృష్టికర్త, ఆయన చేతులు ఆయన నన్ను నిర్మించను. బాగుంది, చాలా చక్కగా క్రియేటర్ అన్నమాట తను కోట్ చేశాడు. మీరు సర్వవ్యాపి అంట, సర్వవ్యాపి కాదు, సృష్టికర్త అన్నది రిలవెంట్ గా ఉంటుంది. ఈవెన్ శివకృష్ణ మెడికల్ నుంచి మాట్లాడుతున్నాడు, రాళ్ల వలన కూడా పిల్లలు పుట్టించడానికి సమర్థుడు ఆయన. మట్టిని మనిషిగా నిర్మించాడు, పక్కటెముకను స్త్రీనిగా నిర్మించాడు. హీఈస్ ద క్రియేటర్. బాగుంది, చక్కగా కోట్ చేస్తున్నారు మీరు. కృప, నువ్వు మాట్లాడచ్చు.
అన్న హెబ్రీ 10:5 ఈ మాట రాసిందన్న, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. యేసు ప్రభు వారు లోకంలోకి వచ్చేటప్పుడు, అంటే తల్లి అయిన మరి గర్భంలోకి వచ్చేటప్పుడు ఈ మాట చెప్తున్నారంట. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. ఇక్కడ ఉన్నమాట శరీరము అమర్చారు అంటే మనం అనుకునేటప్పుడు
చాలా రిలవెంట్ గా, చాలా రిలవెంట్ గా కృప కోట్ చేస్తుంది. హీ ద క్రియేటర్. ఆయన యేసుక్రీస్తు అనే వాక్యానికి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుకి ఒక దేహాన్ని అమర్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది అనగానే ఒక పురుషుని వల్ల గర్భవతి అయింది అన్నట్టుగా తీసుకోకూడదు. ఇందాక చక్కటి మాట అన్నారు, ప్రార్థన చేస్తే ఎంతో మందికి దేవుడు పిల్లలను అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు పిల్లలను అనుగ్రహించింది దాన్ని ఎట్లా తీసుకుంటాము? దైవానుగ్రహము, ప్రసాదము, గిఫ్ట్, బహుమానం అట్లా తీసుకోవాలి తప్ప ఆయన్ని మన లోకానుసారంగా ఏ కోస అయినా కూడా ఆలోచించడానికి వీలు లేదు. ఈవెన్ ఇక్కడ ఆనందరాజు అగ్రికల్చర్ నుంచి మతేసు లూకాసు వార్త 1:35 కోట్ చేశాడు. అక్కడ చాలా ఇంకా వివరణ ఉంది. దూత మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వశక్తిని సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు. పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడే దేవుని కుమారుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియేషన్, ఆయన శరీరాన్ని ధరించుకోవడం. బాగుంది. ఓకే
అందులో లోకస్వార్త 1:35 పరిశుద్ధాత్మను నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను. అంటే ఇక్కడ ఆయన తండ్రి ప్రజెన్స్ కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం కదన్నా. అంటే ఆయనకి అసాధ్యమైనది ఏమి లేదు, సమస్తం ఆయన చేయగలడు. ఈయన 100% గాడ్ అనడానికి, అదే విధంగా 100% హ్యూమన్ అనడానికి ఇది ఒక ఆధారంగా ఉందన్న. మరియకి పుట్టినందున 100% హ్యూమన్ గాను పరిశుద్ధాత్మ అదే విధంగా తండ్రి యొక్క పాత్ర ఇక్కడ ఉండటం ద్వారా 100% దేవుని కుమారుడు గాను ఇక్కడ కనపడుతుంది.
ఈవెన్ ఇక్కడ సర్వోన్నతుని శక్తి అన్న కాడ పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన మాటగానే కనిపిస్తుంది. కానీ తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభు జన్మకు కారణమయ్యారు అన్న మాట యెషయా గ్రంథంలో మనం ఆ మాట మాట్లాడవచ్చు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడును తండ్రి ఇద్దరు నన్ను పంపించారు అని యేసుక్రీస్తు ప్రభు ప్రవచన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. మేబీ ఆ వాక్యాన్ని కోట్ చేయగలిగితే ఎంతమ్మా సామీ నలభై ఎనిమిది పదహారు చదివితే మనకి ఆ భావన కనిపిస్తారు. నీరు
అన్నా అన్నా అవును ఆది నుండి నేను రహస్యముగా మాట
నీలిమ శాతం నీలిమ రై చేసింది కాబట్టి
అన్నా ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మీయు నన్ను పంపను.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే కాదు, తండ్రి కార్యం కూడా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రావటం అది దేవుని కార్యం. అంతా చేసిన దేవుడు, పురుగుల్ని పుష్పాలని చెట్లను అన్నిటిని చేసిన దేవుణ్ణి మనం క్రియేటర్ గా చూడాలి తప్ప ఒక పురుషుడు స్త్రీ దగ్గరికి వచ్చినట్టుగా తీసుకోవడానికి అట్లాంటి ఆలోచన చేయడానికి అక్కడ ఆస్కారమే లేదు. బాగుంది, మీ వివరణ బాగుంది. 18వ వచనంలోనే నాకు మరొక ప్రశ్న ఉంది. 18వ వచనంలో నా మరో ప్రశ్న ఏంటంటే, మీరు అడుగుతారు కాబట్టి నేను తీసుకోవాల్సి వస్తుంది, టైం అయిపోయింది. రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యోసేపు మరియలకు ఇద్దరికి యేసుక్రీస్తు ప్రభు పుడితే అది పాపపు జన్మ అవుతుందా? పురుషుడితో పురుషుడు వల్ల పుట్టితే అందరూ పాపులు అవుతారా? ఎందుకు కన్యకకు పుట్టాల్సి వచ్చింది? అంటే స్త్రీ ద్వారా పుడితే పాపి కాడా? ఇదేమైనా కొంచెం మీరు ఏమన్నా అవగాహన ఉంటే మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు అలా మాట్లాడితే అమ్మా నాన్న ద్వారా పుట్టిన వాళ్ళందరినీ పాపులు అందామా? అది కొంచెం ఎందుకు మనం సరిగ్గా ఆలోచించాలనిపిస్తుంది. టీమ్ సభ్యులు మాట్లాడతారా?
ప్రశ్న అర్థమేలా చెప్పండి సార్.
ప్రశ్న అర్థమేలా చెప్పాలా? మిగతా వాళ్ళు కూడా అర్థం కాలేదా? సుధాకి అర్థం కాలేదా? అర్థమైతే నా భాష మారదు కాబట్టి మీ భాషలో చెప్పండి ఆయనకి.
అర్థమైంది సార్. స్త్రీకి పురుషునికి కలిపి పుడితే పాప అవుతాడా అనేది అడుగుతున్నారు.
స్త్రీకి పురుషునికి కలిపి పుడితే పాప అవుతాడా? ఇప్పుడు ఎందుకు పురుషుని ప్రమేయం లేకుండా యేసు పుట్టాడు? స్త్రీకి పుట్టినంత మాత్రాన పాపాన్ని ఎట్లా తప్పించుకుంటాడు? మరి అది కాంప్లికేటెడ్ క్వశ్చన్, అది అది పెద్ద సబ్జెక్ట్, మనం టూకీగా మాట్లాడగలనా సరిపోతుంది.
స్త్రీకి పురుషునికి కలిపి పుడితే ఖచ్చితంగా పాపిగానే ఎంచబడతారు సార్, ఎందుకంటే ఆరిజిన్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి. ఆదాము అవ్వాల దగ్గర నుంచి ఖచ్చితంగా పాపిగానే ఎంచబడతారు. రెండవది తమరు అడిగినట్టుగా
ఖచ్చితంగా అంటే ఖచ్చితం అయిపోదు, వాక్యం చూపిస్తే ఖచ్చితం అవుతుంది. ఏదన్నా ఖచ్చితం అంటే అవదు, అలానే వాక్య ప్రకారంగా ఉంది కాబట్టి తీసుకోవాలని చెప్పాలి.
టైం కావాలి.
రోజున టీచర్ గారు 51వ కీర్తన 5వ వచనాన్ని కోట్ చేశారు. ఏమంటారంటే, నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. అంటే భార్య భర్తలు ఇద్దరు ద్వారా పుట్టిన వాళ్ళందరూ. అంటే రోజున టీచర్ గారికి నేను అడుగుతున్నాను, మీరు మెసేజ్ పెట్టండి, మరి పరిశుద్ధ వివాహాన్ని అర్థం ఏంటి? వివాహం ద్వారా పుట్టిన పిల్లల పాపలు అనొచ్చా మనం? అది కూడా కొంచెం ఆలోచించాలి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదేమి ప్రాస్టిట్యూషన్ కాదు కదా, అక్రమ సంబంధం కాదు కదా, దేవుడు అనుమతించిన బంధమే కదా. రైట్, మిగతా మాట్లాడచ్చు. రోజున టీచర్ గారు దామి మీరు కూడా మాట్లాడచ్చు. ఆనందరాజు ఏమంటారంటే, యోగు గ్రంథం 15:14 కోట్ చేస్తున్నాడు, శుద్ధుడు ఒకటకు నరుడు ఏపాటి వాడు, నిర్దోషుడు ఒకటకు స్త్రీకు పుట్టిన వాడు ఏపాటి వాడు అన్నాడు. దానికి రోజున టీచర్ గారు ఏమంటున్నారంటే, ఇది లీగలైజ్డ్ రిలేషన్ ద్వారా పుట్టాడు, వివాహం ద్వారా పుట్టారు కాబట్టి వాళ్ళు ఏమాత్రం అక్రమ సంతానంగా పరిగణించబడకపోయినా ఆదామవ్వలు చేసిన పాపం కోసం ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అంటున్నారు. ఆదామవ్వలు చేసిన పాపం తప్ప పరిశుద్ధ వివాహంలో భార్య భర్తల కలయిక పాపం కాదు అని ఆవిడ అంటున్నారు. బాగుందా మీ వివరణ. అబ్రహాం బ్రదర్ మాట్లాడుతున్నారు, Romans 3:11-12 అందరూ పాపం చేస్తున్నారు. అందరూ పాపం చేసి అన్న మాట దగ్గర డూయర్స్ తప్ప చిన్నపిల్లలు పుట్టుకతోటే పాపలు ఎట్లా అవుతారు? మరి Romans 3 పాపం అందరూ చేస్తున్నారు, ఓకే, మరి పుట్టిన పిల్లలు పాపం చెయ్యరు కదా? అది కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది. రోజున టీచర్ గారు చక్కగా Romans 5:12 కోట్ చేశారు. Romans 5:12 అది ఆది పాపం ఎలా సంక్రమించిందో అక్కడ ప్రస్తావించబడింది. మేబీ టీమ్ సభ్యులు చదవచ్చు. ఒకరు
ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించి అలాగునే మనిషి మరణమును అందరికి సంప్రాప్తమైన చోట్లు మూల భాషలు అందరి ద్వారా వ్యాపించి.
ఏమర్థమైంది నీకు సామ్య?
అంటే పాపం వచ్చింది ఆ చిన్న ఆరుజన్ అక్కడ గురించి
మాట్లాడుతుంది.
సెకండ్ పార్ట్ లో అందరూ పాపం చేసిన వాళ్ళు మనం అందరికి వచ్చింది.
జనరల్ గా నేను దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. చక్కగా మెసేజ్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. సుధా మాట్లాడు.
శ్రీకాంత్
మాట్లాడు.
ఈ రోమా 6:6 లో కూడా ప్రాచీన స్వభావం గురించి మాట్లాడుతుంది సార్. మానవుడి స్వభావం ప్రాచీన ఆది నుండి పాప స్వభావం సార్. ఆ స్వభావం ప్రభువులో రాకుండా ఆయన పరిశుద్ధుడిగా జన్మించారు.
చాలా చక్కటి మాట. 6:6 లో కూడా శ్రీకాంత్ కోట్ చేసిన మాట. జనరల్ ఏమంటావంటే చిన్నపిల్లలు పాపులా కాదా అంటే బైబుల్ అంటుంది చిన్నపిల్లలు కూడా పాపులే. ఎందుకు పాపులయ్యారంటే బాల్యం నుండి వారి హృదయాలోచన కేవలం చెడ్డది అనేసాడు ఆది కాండం 5:6 బాల్యం నుంచి చెడ్డది. అర్థం ఏంటంటే ఆ సిన్ నేచర్ పాప స్వభావం మనుషుల్లోకి వచ్చింది. కాబట్టి చిన్నపిల్లలు కూడా వద్దు అన్న పనులే చేస్తారు, మనం వాళ్ళ పాపాన్ని చూడగలుగుతాము. అంటే పాపం అన్నదానికి అర్థం ఏంటంటే చెయ్యొద్దు అన్నది చేయడం, చెయ్యాలి అన్నది చేయకపోవటం. ఆ రెండు కనిపిస్తే అది కాను 6:5 చిన్నపిల్లలు కూడా హృదయాలోచన ఆ సిన్ నేచర్ అందరికి వచ్చేస్తా ఉంది. జనరల్ గా ఆ పిల్లలు ఆడవాళ్ళ ద్వారా పుడతారు అని చెప్పేసి అపోహతో మాట్లాడతారు, గాని పిల్లలు ఆడవాళ్ళ ద్వారా కాదు పురుషుల ద్వారా పుడతారు. మతీశ్వరత మొదలయ్యాన అంతా కూడా ఆ మగవాళ్ళకి అన్నట్టుగా రాయబడింది. కాబట్టి ఈ నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా పురుషుల ద్వారా, స్త్రీ పాత్ర ఉన్నప్పటికీ కనేది పురుషులే అన్నట్టుగా మొదలయ్యాయము 1:17 ఉంది. కాబట్టి ఆ జనరేషన్ కు బ్రేక్ గా తీసుకోవాలి. ఆ పురుషుల ద్వారా వచ్చేటట్టుగా ఆ జనరేషన్ లో యేసుక్రీస్తు ప్రభు రాలేదు. ఒక పాయింట్. రెండవది యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 7:14 14 కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. దట్ వాజ్ ఎ మిరాకిల్. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ప్రత్యేకత ఏం చెప్పాలనుకున్నదంటే అందరూ పురుషుల ద్వారా పుడుతున్నారు, ఈయన స్త్రీ ద్వారా పుడతాడు, కన్యక కంటుంది అని అదొక ఇండికేషన్. వీళ్ళిద్దరికి ప్రధానమైంది పెళ్లి కాలేదు, కానీ ఆమె గర్భవతి అయింది. యోసేపు నీతిమంతుడు, ఆయన వల్ల కాదు, మరియా పరిశుద్ధ కన్యగా, ఆమె ఏ తప్పు చేయలేదు, కానీ ఆమె గర్భవతి అయింది. దేవదూత వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడు, బాబు ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఈ యేసుక్రీస్తు ప్రభు జననాన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక సూచన. ఆ సూచన ఏంటంటే జనరల్ గా పిల్లలు పుట్టే విధానానికి భిన్నంగా ఆయన పుట్టుక జరగాలి అన్నది ప్రవచనం. సో ఇంకొక సూచక్రియ, దీన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏమైనా నేను సమాధానం ఇవ్వగలిగాను అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా మీకు అర్థం కాకపోతే మీరు అడగొచ్చు, లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. మన టైం అయిపోయింది కూడా. మీరు అట్లా నిదానంగా ఏం ప్రశ్న లేకుండా కామ్ గా కూర్చున్నారు.
అందులో సార్, ఇప్పుడు మరియా గర్భమందు ప్రభు జన్మించాడు కాబట్టి మరియా పాపంతోనే ఉన్నట్టుగా మనం అవగాహన చేసుకోవాలి కదా. తన తల్లిదండ్రులు పుట్టిన ఆ స్వభావం తనకు కూడా వచ్చింది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరియా గర్భమునందు జన్మించాడు కాబట్టి ఆ పాపం ఆయనకి ఎందుకు అంటలేదు అంటారు.
ఇది వాలిడ్ క్వశ్చన్. సరే, అలాగన్నా మరియా బ్లడ్ తీసుకున్నాడు కదా, మరియా కడుపులోంచి ఆహారం తీసుకున్నాడు కదా, మరి ఆమె పాపం ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకి అంటున్నట్టుగా తీసుకోకూడదు అని కూడా ఆ సహోదరి ఎమ్మానేల్ అడుగుతున్నాడు. టీం సభ్యులు ఏమన్నా మీరు మాట్లాడవచ్చు.
Oh.
పాపం అనేది పదార్థం డెఫినేషన్.
వాయిస్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు.
ఇందాక రక్తం పదార్థం అంటే ఫుడ్ అన్నారు కదా, దాన్ని ఎట్లా పాపం?
బ్లడ్ నుంచి పాపం రాదు, లేకపోతే ఆ ఫుడ్ తీసుకోవడం నుంచి కూడా పాపం రాదు అంటాడు. ఓకే, ఇమానియలకు సాటిస్ఫై అవ్వాలి మరి నేను చెప్పిన దానికి. అందుకే నేనేమన్నానంటే ఇమానియల్ నేనేమన్నానంటే మిరాకిల్ మిరాకిల్ దేవుడు సూచక క్రియగా కన్యక ద్వారా పుట్టించడానికి ఆయన పురుషుని ప్రమేయం లేకుండా తీసుకొచ్చాడు. ఇట్ వాజ్ ది మిరాకిల్. రెండవది పాప స్వభావం ఆయనలోకి, ఆ సిన్ నేచర్ ఆయనలోకి రాలేదు అన్న మాట దగ్గర పురుషుల ద్వారా వస్తున్న క్రమం బ్రేక్ అయ్యింది అని నేను ఇక్కడ ఎలా చెప్పగలను. నీకేమంటానంటే చాలా మంది ఆ మాట మాట్లాడినా నేను దీన్ని సూచక్రియగా తీసుకుంటాను తప్ప పురుషుల ద్వారా జరుగుతున్న దానికి అక్కడ సిన్ ఆగిపోయింది, మరియలో సిన్ లేదు, యేసుక్రీస్తు ప్రభులోకి ఆ పాప నేచర్ రాలేదు అని అంటారు పండితులు. నేను దాన్ని తీసుకొని గాని నా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే యెషయా 7:14 ఇట్ వాజ్ ఎ మిరాకిల్, సూచక క్రియగా యేసుక్రీస్తు ప్రభుని పురుషుల ద్వారా ప్రమేయం లేకుండా తీసుకొచ్చాడు అని అనుకుంటా. నీ ప్రశ్నకు నా సమాధానం.
సార్ మీరు చెప్పిన దాంట్లో నేను ఒకటి యాడ్ చేస్తాను, యేసుక్రీస్తు ప్రభువులో పాపం లేదు కానీ ఆయన పాప శరీరాకారంలో పంపబడ్డారని మనకి రోమాలో కూడా కోట్ చేస్తారు సార్. ఆయనే సవాల్ విసురుతారు, నాలో పాపం లేదంటారు కానీ ఆకారం వచ్చి పాప
శరీరాకారం. ఆయన అన్ని విషయాల్లో మనవలే శోధించబడ్డాడు, ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు, రక్తమాంసాలు ధరించుకున్నాడు అన్న వాక్యాలు ఉన్నాయి. అంటే దీన్ని పండితులు అలా వ్యాఖ్యానించారు. నేను దాన్ని సెకండ్ ఆప్షన్ గా తీసుకున్నా, మిరాకిల్ గా తీసుకుంటే సరిపోద్ది. ఈవెన్ మరియలో నుంచి ఆ స్వభావం రాలేదా అన్న మాట దగ్గర నేను రాలేదు అని చెప్పలేను. యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము సంతాన స్వభావం, రక్తమాంసాలు, అన్ని విషయాలు మనగోటు వాడాయను అన్న మాట దగ్గర ఇక్కడ ఏదో బ్రేక్ అయిపోయింది అన్నది సెకండ్ ఆప్షన్ గా తీసుకుంటా. శామ్యులు ఓకే, మీకు డౌట్ ఏమి లేకపోతే మనం అయిపోయింది, టైం అయిపోయింది.
సార్ మీరు చెప్పిన దాంట్లో ఒక డౌట్, బ్రేక్ అంటే ఏది బ్రేక్ అయిందండి సార్? ఒకసారి క్లారిటీ ఇస్తారా?
ఏది బ్రేక్ అయిందని చెప్పడానికి అది నేను సమర్థించట్లేదు. పండితులు అంటున్నారు, వింటున్నాము అని మాట్లాడుతాను. పర్సనల్ గా నన్ను అడిగితే మిరాకిల్ అనే మాట్లాడతా, యెషయా 7:14 బేస్ చేసుకుని మాట్లాడతాను. ఏది బ్రేక్ అయిందన్నది జనరల్ గా మాట్లాడితే పురుషుల ద్వారా పిల్లలు పుట్టాలి అన్న సిస్టమ్ బ్రేక్ అయింది, అంతవరకు చెప్తాను. శామ్యుయేలు రైట్ అండి. ఒకవేళ మనకి ఇక్కడ అవదు కాబట్టి తెగదు కాబట్టి మీరు మళ్ళా ఆలోచించండి, చక్కటి ప్రశ్నలు అర్థవంతమైన సమాధానాలు దొరుకుతాయి, మంచి అప్లికేషన్స్ వస్తాయి, ఇవన్నీ మనం తీసుకోవాలి. ఇక్కడతోటి బైబిల్ స్టడీ ముగిస్తా ఉన్నాను. మనం రేపు గురువారం జిల్లాల్లో బైబిల్ స్టడీ జరుగుతుంది, ఒకవేళ వాళ్ళకి కూడా గంటలో ఈ పోర్షన్ కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ వీక్ కూడా దీని మీద స్టడీ చేయమంటాం. మనం మాత్రం శుక్రవారం దీన్ని ఉదయకాలం కంటిన్యూ చేస్తాం. సమయాన్ని ఇప్పుడు దాకా మనం సమయాన్ని ఇవ్వడానికి ముందు ఈ 18 వచనాలు మన డిస్కషన్ లో అర్థమైన అంశాలను బట్టి ఒకరు స్తుతులు చెల్లించిన తర్వాత టీం సభ్యుల నుంచి తిరిగి మళ్ళా ఆరాధన సమయాన్ని అధ్యక్షులుగా చెప్తాం.